Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. చెప్పాగా ఈ లాక్డౌన్ డేస్ ఉన్నన్ని రోజులు నో సీరియస్ టాపిక్స్ అంటే ఉంటాయి కానీ మరీ అంత సీరియస్ ఉండవు, ఎందుకంటే ఎక్కడ చూసినా కరోనా తప్ప ఇంకేమీ వినపడట్లేదు కాబట్టి. ఇవాళ పైగా అందులోనూ సాటర్డే కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ మనం ఎటునేమో కరెంట్ అఫైర్స్ కాకుండా మూవీసో లేకపోతే ఆర్టో లేకపోతే ఏదైనా స్టోరీస్ ఎట్లాగో మనం ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి స్టోరీస్ కూడా చెప్పుకుందాం అనుకుంటున్నాం. అమిడ్స్ట్ ఆల్ దిస్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ నేను చెప్పబోయేది అందరికీ అంటే ఆవాల గోపాలాన్ని అలరించేటటువంటిది. ఎందుకంటే నిన్న అంటే మార్చ్ 27 కరెక్ట్గా మాయాబజార్ రిలీజ్ అయిన రోజు, అది కూడా ఏంటి రిలీజ్ అయ్యి 63 ఇయర్స్, మార్చ్ 27 అంటే నిన్న. సో ఈ సందర్భంగా ఏంటంటే దాని గురించి నేను ఆల్రెడీ అంతకుముందు మాట్లాడాను, ఇప్పటికి చాలాసార్లు మాట్లాడాము మనము మాయాబజార్ గురించి, చాలాసార్లు చెప్పుకున్నాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ఎపిక్ కాబట్టి ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా కూడా ఇంకా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, ఇంకొంచెం ఏదో కొత్త విషయం తెలుసుకున్నట్టు ఉంటుంది. అందుకే 63 ఏళ్ళు అయినాయి మాయాబజార్ రిలీజ్ అయ్యి నిన్నటితోటి. మరి నిన్ననే చెప్పచ్చు కదా అంటే సాటర్డేస్ మనం మూవీస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇవాళ చెప్తామని. మాయాబజార్, ఇది నచ్చని తెలుగు వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా? ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో మోస్ట్ వ్యూడ్ మూవీ ఇదే ఉంది. అది ఎంత కళాఖండమైనా సరే బ్లాక్ అండ్ వైట్లో ఉంటే ఇవాళ పిల్లలు సాధారణంగా చూడటం తొందరగా ఇష్టపడరు. అందుకనే దీని ఇంపార్టెన్స్ ఇప్పటి జనరేషన్కి కూడా తెలియాలనే ఇంపార్టెన్స్ ఇన్ ద సెన్స్ అసలు ఆ టెక్నికాలిటీ కానీ లేకపోతే ఆ కెమెరా పనితనం కానీ ఇవన్నీ కూడాను. అందుకే కలర్లో కూడా తీసి రిలీజ్ చేశారు. ఒక్కసారి చూస్తే చాలు మళ్ళీ చూడబుద్దేస్తుంది. మామూలుగా ఇదేంటి అన్ని అరుగుల కన్నా ఏ అరుగు మేలు, మా పండితులు కూర్చునే మా అరుగు మేలు అని మామూలుగా ఒక పద్యం ఉంటుంది చూసారా, ఆ టైప్లో చిత్రములన్నిటిలోనూ ఏ చిత్రం మేలు అంటే ఆ బాలగోపాలాన్ని అలరించే మాయాబజారే మేలు అని ఈజీగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక మూవీ బీట్ స్టార్ క్యాస్ట్ బీట్ టెక్నికల్ టీమ్ ఆర్ బీట్ ఎడిటింగ్ ఏదైనా సరే 24 క్రాఫ్ట్స్లోనూ ఒక ఐడియల్ మూవీ, మూవీ ఎలా ఉండాలి అనేది ఏదైనా ఒకటి ఎవరికన్నా ఒక నిరూపణ చూపించాలంటే ఈ మూవీనే చూపిస్తారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మామూలుగా అమీర్ ఖాన్ని కమల్ హాసన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అని అంటూ ఉంటారు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని. ఆ విధంగా ఒక మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే అన్ని విధాల పర్ఫెక్షన్కి నిర్వచనం ఏదైనా ఉంది అంటే అది మాయాబజార్. నిజానికి ఈ మూవీ తమిళ్లో కన్నడలో కూడా సక్సెస్ అయింది, బట్ మనంత భయంకరంగా వాళ్ళు అంత ఒక ఏమంటారు అబ్బా ఈ సినిమా నపెట్టు పెట్టని అంత వెర్రెత్తిపోరు. ఎందుకంటే ఇది తెలుగు కథ కాదు, అసలు ఇది మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక కథ. ఇది మహాభారతంలో కనపడదు, మహాభారతంలో జరిగిందే కాదు. అసలు మాయాబజార్లో హీరో హీరోయిన్లు మేనత్త మేనమామ పిల్లలు, రామాయణ భారతాలు ఉత్తరాది ఇతిహాసాలు. అక్కడ రక్త సంబంధికులైన వాళ్ళని మేనరికాలను తప్ప అంటే మేనరికాలు దక్షిణ రాష్ట్రాల్లోనో మహారాష్ట్రలోనో మాత్రమే సమ్మతం మేనరికం చేసుకోవడం. అందుకే మహారాష్ట్రలో రాసిన ఒక చిన్న కల్పిత కథని మనము ఇక్కడికి అన్వయించుకోగలిగాం. బలరాముడు కూతురు పేరు కూడా ఈ కథలో రకరకాలుగా ఉంటుంది. శశిరేఖాన్ మనం అంటే కొన్ని చోట్ల సురేఖ అన్నారు, తమిళనాడులో వత్సల అన్నారు. మహారాష్ట్ర గడ్డ మీద పుట్టిన సురభి నాటక సమాజం ఎవరైతే ఫస్ట్ ఈ నాటకాన్ని వేద్దాం అనుకున్నారో వాళ్ళు తెలుగు తమిళ కర్ణాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందేలాగా ఈ కథని చేసినప్పుడు తర్వాత మూవీస్లో కూడా వచ్చింది. మరాఠీ హిందీ మూవీస్ కూడా పూణే బొంబాయిలో పుట్టినాయి కాబట్టి హిందీలో కూడా ఈ సినిమా తీశారు. బట్ మన తెలుగు తమిళం అంత అట్టహాసంగా కాకుండా కొంచెం ఏదో అలా తూతూమంత్రంగా చేశారు. తెలుగు వాళ్ళు తమ ప్రాణానికి ప్రాణంగా భావించే ఈ సినిమా పేరులోనే తమాషా ఉంది. మాయా అనేది సంస్కృతం, బజార్ అనేది ఉర్దూ. ఈ రెండింటిని కలిపి ఉర్దూ అండ్ సంస్కృతాన్ని కలిపి తెలుగు సినిమా చేశారు. అది ఒక పౌరాణిక సినిమాకి పేరు పెట్టడం. అక్కడి నుంచి స్టార్ట్ అయిన విచిత్రము ఒక్క చోట కూడాను ఎక్కడ మనల్ని అసలు ఏ అన్ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది అని అనిపించకుండా అంత ఒక థ్రిల్లింగ్ ఫీల్ తీసుకొచ్చారు. అసలు పౌరాణిక సినిమాకి ఉర్దూ అండ్ సంస్కృత పదాలు కలిపి ఒక మూవీ టైటిల్గా పెట్టడమే ఒక వింత అయితే, పేరు పెట్టారు ఓకే, కానీ టైటిల్ని జస్టిఫై చేయాలి కదా. సో ఆ టైటిల్ని జస్టిఫై చేయాలంటే కథలో అప్పట్టు ఉండాలి తప్ప, మళ్ళీ ఇప్పుడు ఇంటి గుట్టు అది ఇట్లాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ టైటిల్ని జస్టిఫై చేయాలి అని అంటే మూవీలో లాస్ట్లో మొత్తానికి ఇంటి గుట్టు ఇలా బయటపడిందన్నమాట అని ఒకసారి అందరూ ఓకే సినిమా అయిపోయింది శుభం కాడబడాలన్నట్టుగా ఒకసారి హాహాహా అని అవుతారు. ఇది బేసిక్గా జరిగేది ఎస్పెషల్లీ ఆ టైంలో. అలాంటిది ఒక టైటిల్ని జస్టిఫై చేయాలి కదా అన్న ఉద్దేశంతో కూడా ఆ పేరుని మాయాబజార్ అన్న పేరుని సినిమాలో ఎక్కడ వాళ్ళ. మాయాబజార్ సినిమా గురించి మనం చాలాసార్లు విన్నాం. దాంట్లో కొన్ని పరిశీలనలు అంటే నేను పరిశీలించినవి ఇప్పటికే వినేసి మీరు కూడా ఉండొచ్చు, మీకు తోచి ఉండొచ్చు, స్టిల్ ఒకసారి జస్ట్ అది రిలీజ్ అయిన డేట్ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి నెమరేసుకుందాం. ఎందుకంటే ఇది అందరికీ నచ్చే ఒక హార్ట్ టచింగ్ కథ అండ్ అందరూ ఆల్మోస్ట్ పరిశీలించే ఉంటారు. అంటే కొన్ని ఉంటాయి లైక్ పాండవులు గురించే కథ నడుస్తుంది బట్ పాండవులు ఎక్కడ కనపడరు అని దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఉన్నాయి. అలాంటి కొన్ని పరిశీలనలు మీకు తెలిసినవైనా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం, తెలియని వాళ్ళు ఇప్పుడు కొత్తగా విన్నా బాగుంటుంది. మనకి పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి, అన్ని నాటకాలకి సినిమాలకి నప్పవు. కొన్ని చెప్పడానికి బాగుంటాయి, కొన్ని చూడటానికి బాగుంటాయి, కొన్ని వినటానికి బాగుంటాయి. అలా నప్పిన వాటిల్లో కూడా కొన్ని ప్రాచుర్యం పొందుతాయి. ఎందుకు అలాగని ఆలోచిస్తే ఆ కథలో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగినటువంటి ఒక ఫీల్ ఉంటుంది, అప్పుడు అది హృదయాలకు హత్తుకుంటుంది. గరుడ గర్వభంగం సినిమా చూసినప్పుడు మనం అంతగా చలించకపోవచ్చు, అదే శకుంతల సినిమా చూసినప్పుడు మన స్పందన ఎక్కువగా ఉంటుంది. శకుంతల కథ ఏంటి, ఓ డబ్బు ఉన్నవాడు ఓ పల్లెటూరికి వెళ్తాడు, ఒక అమ్మాయిని చూస్తాడు, కబుర్లు చెప్పి ఆకట్టుకుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తనని గర్భవతిని చేస్తాడు. పిల్లాడిని కానీ తన దగ్గరికి వెళ్తే, తను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే నువ్వెవరన్నా తెలియదు పొమ్మంటాడు. ఇది ఇవాళ సమాజంలో జరుగుతున్న కథే, అందుకే జనాలకి నచ్చుతుంది. కాపురానికి వెళుతున్న కూతుర్ని చూసి కణువుడు పడే ఆవేదన ప్రతి ఆడపిల్ల తండ్రి అనుభవించేది. భారతంలో ఉన్న కథలో ఆకాశవాణి కలగజేసుకుని దుష్యంతుడిని మందలిస్తుంది, తన్ని భార్య వాడిని కొడుకు అని. దాన్ని నాటకంగా మలిచిన కాళిదాసు హీరో ఇమేజ్ చెడిపోకుండా శాపం కారణంగా రాజు మర్చిపోయాడు, కానీ లేకపోతే అలాంటి వాడు కాదని బిల్డప్ ఇచ్చాడు. క్లైమాక్స్లో కొడుకు సాహసాన్ని చూసి తండ్రి మురిసిపోయాడని, హీరోయిన్కి క్షమాపణ చెప్పి చేపట్టాడని కల్పించి వాళ్ళ ఇమేజ్ని పెంచాడు. లవకుశుల కథ ఉంది, అనుమానం చేత భర్త వదిలేస్తే భార్య పిల్లల్ని సాహసవంతులుగా పెంచింది, వాళ్ళ తండ్రి సైన్యాన్ని ఓడించి తండ్రి దిగి వచ్చేట్టు చేశారు, పొరపాటు అయింది నాతో వచ్చాయని భర్త బతిమాలితే నో థ్యాంక్స్ అని చెప్పి భార్య తన స్వాభిమానాన్ని చాటుకుంటుంది. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన కథే, ఎందుకంటే అనుమానంతో భార్యను కష్టాలు పాలు చేసే భర్తలు చుట్టూ కనపడుతూ ఉంటారు. అయినా వాళ్ళు పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి ఆ తర్వాత వాళ్ళేమో తల్లి గౌరవాన్ని కాపాడటం, ఇదంతా పొయెటిక్ జస్టిస్ సాధించినట్టు అనిపిస్తుంది మనకు. అది చూస్తే ఏదో మనమే ఒక విజయాన్ని సాధించినట్టు, మనం ఒక జస్టిస్ని వాళ్ళకి ఇచ్చినట్టు అలాంటి ఒక ఫీల్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే మాయాబజార్లో అండర్ కరెంట్గా ఉన్న థీమ్ ఏంటి, ఓ ఇద్దరు లవర్స్ వాళ్ళ ప్రేమని పెద్దలు హర్షించారు, ముందు హర్షిస్తారు, తర్వాత సడన్గా హీరోకి ఆస్తి అంతా పోయి పేదవాడైపోయేసరికి హీరోయిన్ తల్లిదండ్రులు ప్లేట్ ఫిరాయించి వేరే డబ్బున్న వాడితో పెళ్లి కుదురుస్తారు, ప్రేమికుల్ని విడదీస్తారు. ఇలాంటివి మన సమాజంలో చాలా సహజంగా జరిగేవే కదా. ఇది ఒక కామన్ పాయింట్, ఒక లే మ్యాన్ ఆలోచించినటువంటి ఒక పాయింట్లో చూస్తే ప్రేక్షకుడికి సానుభూతి ఉంటుంది. అండర్ డాగ్ అయిపోయిన హీరో కొంచెం ఎలాగైనా సరే గెలవాలన్నట్టు ఉంటుంది. పెద్దల లోభానికి బలైపోయిన హీరోయిన్ మీద ఉంటుంది ఒక సాఫ్ట్ కార్నర్. వాళ్ళిద్దరు ఎలాగైనా కలవాలనిపిస్తుంది. హీరోయిన్ని పెళ్ళాడడానికి తయారైన డబ్బున్న పెళ్లి కొడుకు భంగపడితే వాళ్ళ బంధుగణం అంతా నవ్వుపాలైతే మనము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇదే కదా మాయాబజార్ కథాంశం కూడా. ఈ లవ్ స్టోరీ ఫార్ములా ఏదైతే ఉందో ఇది తిరుగులేంది. అటు జానపద కథగా చెప్పచ్చు, సాంఘిక కథగా చెప్పచ్చు, ఎలా చెప్పినా నచ్చుతుంది. డబ్బున్న హీరోయిన్ని బయటకు తప్పించడానికి తన స్థానంలో జానపదాల్లో అయితే చెలికత్త వేషం వేసి కూర్చోబెడతారు. అదే సోషల్ మూవీస్లో అయితే క్లాస్మేట్ని కూర్చోబెడతారు. ఇది పౌరాణికం కాబట్టి ఒక రాక్షసుడిని ఆ వేషంలో వెళ్ళి అందరినీ మోసగించినట్టుగా చూపించడం, మిగతా సినిమాల్లో అయితే ఆఖరి నిమిషంలో వీళ్ళ గుట్టు బయటపడి హీరో హీరోయిన్లు అందరూ చుట్టుముట్టినట్టు, హీరో తన ప్రతాపంతో అందరినీ ఓడించినట్టు ఇలాంటివి చూపిస్తారు. మాయబజార్లో హీరోయిజానికి ఛాన్స్ ఇవ్వకుండా అభిమన్యుడు అసహాయ శూరుడైనా కూడా ఆ కథలో అతని రణకౌశలం చూపించే అవకాశమే లేదు. అక్కడ మాయోపాయం ఎవరైతే చేస్తారో వాళ్ళదే గెలుపు అన్నట్టుగా ఫస్ట్ నుంచి చూపిస్తూ వచ్చారు. కాబట్టి హీరో కజిన్ కపటోపాయంతో హీరోయిన్ ఎత్తుకొచ్చి తల్లిదండ్రులు తలపెట్టిన పెళ్లిని రసాభస చేసి దానివల్ల హీరో క్యారెక్టర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ మాయలు మంత్రాల జోలికి ఏమీ లేదని, అంతా కజిన్ చేసింది అని, అతను కూడా పినమావ గారు వేసిన స్కెచ్ ప్రకారమే నడుచుకున్నాడని చెప్పి హీరో పరువు కాస్తారు. మామూలుగా అయితే ఈ హీరో తన కజిన్ సైనిక సహాయంతో పిల్లనిస్తానన్న మేనమామ నగరం మీద దాడి చేసి అమ్మాయిని గెలుచుకురావాలి. తండ్రి అర్జునుడు తల్లి సుభద్రను గెలుచుకుని వచ్చినట్టు చేసి ఉండొచ్చు, కానీ అలా చేసి తన పుట్టింటి వాడు పరువు తీసినట్టు అని సుభద్ర చేత అనిపించి ఆ మార్గం మూసేసి నిజానికి భర్తతో లవర్తో పారిపోయి అడ్డొచ్చిన అన్నగారి సైన్యంతో స్వయంగా యుద్ధం చేసి సుభద్ర కొడుకు దగ్గరకు వచ్చేసరికి అలా అనడం కొంచెం విచిత్రమే అయినా తల్లి మాటకు కట్టుబడి అభిమన్యుడు కజిన్ ఇంట్లోనే విడిది చేసి విరహగీతాలు అవి పాడుకుంటూ ఉంటే నెక్స్ట్ ఆ కజిన్ అంటే ఘటోత్కచుడే చెడుగుడు ఆడుకోవడం, హీరోయిన్ పినతండ్రి వెనకాల నుంచి నాటకం అంతా ఆడించడం, ఆ పినతండ్రి మరొకడు మరొకడైతే మనం ఏదైనా అనుకోవచ్చు కానీ కృష్ణుడే స్వయంగా కావడంతో అన్నవదినలకు నమ్మక ద్రోహం చేయడం అంతా జగత్ కళ్యాణం కోసం అనే ఒక బ్యానర్ కింద దాన్ని మెల్లిగా అండర్ కరెంట్గా క్లైమాక్స్ వరకు లాక్కొచ్చి క్లైమాక్స్లో ఎవరైతే మోసం చేద్దాం అనుకున్నారో ఆ శకుని చేతే వాళ్ళ కుట్ర అంతా చెప్పించి ఆ కుట్రకు విరుగుడుగా ఈ ట్రిక్ అని సంజాయిషి ఇప్పించి ఇలా అంటే మామూలుగా అయితే ఆ కుట్రను బహిర్గతం చేయాల్సిన పని హీరో మీద వాళ్ళ హెల్పర్స్ మీద ఉంటుంది. బట్ స్క్రిప్ట్లో అంత స్పేస్ ఇవ్వలేక కన్ఫెషన్ బాక్స్ లాంటి సత్యపీఠాన్ని ఫస్ట్ సీన్లోనే పరిచయం చేయడం, అది ఆఖరి సీన్లో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రీకాల్ చేసే దానికి పని చెప్పడం ఇదంతా కూడా జరుగుతుంది. పెద్దల అత్యాశ వల్ల విడిపోయిన ఇద్దరు ప్రేమికుల్ని కలపడానికి ఎన్ని మాయోపాలు పన్నినా పర్వాలేదని ప్రేక్షకులు అనుకునేలాగా చేయడం వల్లే మాయబజార్ థీమ్ అందరికీ నచ్చింది. మౌలికంగా అయితే ప్రేమకథ అయిన ఈ సినిమాకి మిగతా హంగులవి వచ్చి చేరినాయి. కృష్ణుడు ఎట్లాగో జగన్నాటక సూత్రధారి, తనకి హెల్ప్గా ఘటోత్కచుడు, భారతంలో ఘటోత్కచుడు కురుక్షేత్రంలోనే పరిచయం అవుతాడు, అటు పాండవుల పక్షాన తన రాక్షస మాయలతో యుద్ధం చేస్తాడు అంతే. అభిమన్యుడితో కానీ కృష్ణుడితో కానీ తనకేం పెద్ద గొప్ప ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్ కానీ ఉన్నట్టు చూపించరు. కాకపోతే నువ్వు అబద్ధాలాడైనా పెళ్లి చేయాలన్న సదుద్దేశం ఉన్నట్టు ఎక్కడా ఆధారం చూపించకుండా మాయబజార్ కథ కారణంగా ఘటోత్కచుడు ఒక ఆత్మీయన వ్యక్తిగా తోచి, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి అతన్ని మెయిన్ క్యారెక్టర్గా చేసుకుని దానివల్ల రాక్షసులు కూడా మంచివాళ్లే అనేటటువంటి ఒక భావాన్ని కలిగించడం అనేది ఈ మూవీకి నిజంగా పెద్ద హైలైట్. దీని గురించి చెప్పాలంటే ఎంతైనా సరిపోదు. ప్రస్తుతానికి ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుని ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం.
ఈ పాట పాడే నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మాయాబజార్ నిన్న రిలీజ్ అయిన సందర్భంగా ఇవాళ మనం మూవీస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నాను. మాయాబజార్కి కర్త, కర్మ, క్రియ అన్నీ కేవి రెడ్డి గారే. నేను మీకు చెప్పాను లేదో నాకు గుర్తులేదు కానీ ఒకసారి కళ్ళు డైరెక్టర్ రఘు గారు వచ్చారు. వస్తే ఆయనతో మామూలుగా మాట్లాడుతూ నేను అసలు మీరు అంటే ఇంతకుముందు మీరు కెమెరామెన్ కదా, మీరు డైరెక్టర్ ఎలా అయ్యారు అది ఇదని అంటే, నేను మార్కస్ బాట్లే దగ్గర స్వామి గారు అసిస్టెంట్గా చేశారు. అప్పుడు నేను జస్ట్ అలా వెళ్ళి అక్కడ నాకంటే ఒక ఎప్పుడు ఒక చిన్న ఇది ఉండేది, ఒకసారైనా నేను షూటింగ్ చూడాలి అది ఇది అని చెప్పి నేను వెళ్ళాను. నాకు కెమెరా మీద ఇంట్రెస్ట్ కలిగింది అప్పుడే. అని ఇంకా అప్పుడు మాయాబజార్ సీన్స్ అవన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎలా అసలు అంటే ఎస్వి రంగారావు గారు ఇక్కడ నిలబడాలి, అక్కడ నిలబడాలి, లైటింగ్ అవన్నీ చూసుకోవాలంటే నీళ్ళు ఉండాలి, రిఫ్లెక్షన్ పడాలి, కొంచెం లైట్ ఎక్కువ రావాలంటే నీళ్ళు అక్కడ ఉండాల్సిందే అంతే కదా, దాంట్లో మళ్ళీ రెండో మాట లేదు. ఆయన వచ్చేసరికి కెమెరా, లైటింగ్ అంత పర్ఫెక్ట్గా ఆయన అంతకు ముందు రోజే చెప్పేసి వెళ్ళిపోతారంట, ఇట్లా కావాలి ఇట్లా కావాలని. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ పెట్టకపోతే ఆయన ఇంకా ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోతాను అంటారట, అంత స్ట్రిక్ట్. అసలు మార్కస్ బాటలే లేకపోతే మాయబజార్ ఒకటి అని కాదు, విజయవాడ సినిమాలు ఏవి కూడాను అంత ఇదిగా ఉండేవి కాదు. అంత ఒక విజువల్ ఫీస్ట్ అది. అసలు బ్లాక్ అండ్ వైట్లో మిట్ట మధ్యాహ్నము పడవ ప్రయాణం చేస్తే, లాహిరి లాహిరిలో చేస్తే, వెన్నెల్లో చేసినంత ఫీలింగ్ తెప్పించాడంటే ఆయన అసలు నిజంగా మహానుభావుడు. అయితే ఆయన గురించి ఎంతసేపు చెప్పారు అసలు ఆయన. సరే, ఇంతకీ షావుకారు సినిమా 1950లో అది తీసి పేరు మాత్రమే తెచ్చుకున్న విజయ వాళ్ళకి పాతాళ భైరవి డైరెక్ట్ చేసి పెట్టి పేరు డబ్బు రెండు తెచ్చిపెట్టారు కేవీ రెడ్డి గారు. పాతాళ భైరవి 1951. అయినా సరే విజయవాళ్ళు మళ్ళీ ఆయన్ని రిపీట్ చేయకుండా కొన్ని మూవీస్ తీశారు. పెళ్లి చేసి చూడు ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు 1952లో రిలీజ్ అయింది. అలాగే చంద్రహారం కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేశారు 1954లో రిలీజ్ అయింది. మిస్ అమ్మ 1955 మళ్ళీ ఎల్వి ప్రసాద్ గారే. ఎందుకంటే దాని వెనక కొన్ని ఈగో క్లాషెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు తీసిన ఫస్ట్ మూవీ షావుకారు ఆర్థికంగా దెబ్బతీయడంతో నాగిరెడ్డి చక్రపాణి ఇద్దరు కేవీ రెడ్డిని ఆశ్రయించక తప్పల. కేవీ రెడ్డి అయితే భక్తపోతన, గుణసుందరి కథ లాంటి హిట్ సినిమాలు తీసిన ఉద్దండు. కే అంటే కళ, వి అంటే వ్యాపారం అని, కళని వ్యాపారాన్ని రంగరించగల మొనగాడని ఆయనకి పేరు. ఆయన వాళ్ళకు హిట్ సినిమా తీసి ఉద్ధరిస్తాడన్న ఆశ వాళ్ళది. ఆ విషయం కేవీకి కూడా తెలుసు. అందుకే పాతాళ భైరవి దర్శకత్వం వహించడానికి ముందు 100 కండిషన్లు పెట్టారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బిఎన్ రెడ్డి, కేవీ సినిమా రంగంలోకి వచ్చిన 10 నాగిరెడ్డి చక్రపాణి ఫీల్డ్కి వచ్చారు. కూరకుంకలు వీళ్ళకేం తెలుసు అనే ఒక చులకన భావం ఉండేది సీనియర్లకు అప్పట్లో. పైగా చక్రపాణికి దర్శకత్వంలో కలగజేసుకుని సలహాలు ఇచ్చే అలవాటు ఉంది, జస్ట్ లైక్ ఇప్పుడు మన అమీర్ ఖాన్ ఇలాంటి వాళ్ళలాగా. ఆయనది కేవీది రెండు డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్. అందుకని ఒకసారి తనకు ప్రాజెక్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళు ప్రొడక్షన్లో జోక్యం చేసుకోకూడదని, తను రషెస్ కూడా చూపించనని కేవీ రెడ్డి షరతు పెట్టారు. రషెస్ అంటే సినిమా తయారవుతున్నప్పుడు మధ్య మధ్యలో అప్పటిదాకా తీసింది వేసి చూసుకోవడం. అప్పుడు ఈ ప్రొడ్యూసర్ల రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ పొలోమని వచ్చేసి వాళ్ళకి తోచిన వ్యాఖ్యలు అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది రాకుండా ఉండాల్సింది, ఇక్కడ ఈ చెట్టు అడ్డం ఉండకుండా ఉండాల్సింది, ఇక్కడ ఈ హీరోయిన్కి డ్రెస్ మారిస్తే బాగుండేది, లైట్ బాగా గ్లేర్ పడుతుంది, ఇలా ఏదో ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు. నేను ఏ ఉద్దేశంతో ఆ షార్ట్ తీశాను అనేది వాళ్ళకి తెలియదు. తలాదోక తెలియకుండా అందరూ వచ్చేసి ఏదో గుడ్డివాళ్ళు ఏనుగు కథలాగా వాళ్ళు ఏదో ఒకటి అనేసిపోతారు. దాంతో నాకు ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేస్తుందని కేవీ రెడ్డి గారి ఫీలింగ్. అందుకే నేను రషెస్ చూపించానని ఆయన వాదిస్తే, వాదనలో పస సంగతి ఎలా ఉన్నా కూడా నాగిరెడ్డి చక్రపాణిలకి మరి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి అందుకే ఓకే అన్నారు. పాతాళ భైరవి చాలా భారీ పెట్టుబడితో తీసిన సినిమా. దేవుడి మీద భారం పెట్టి కేవీ చెప్పినట్టే ఓకే అన్నారు నాగిరెడ్డి చక్రపాణి. షూటింగ్ చూడటానికి వెళ్ళాలన్నా కూడా భయమే, కేవీ రెడ్డికి హై బీపీ, చటుక్కునేమైనా అంటాడేమో అని. ఓసారి ఆ ముచ్చట కూడా అయిందిలేండి. ఓసారి ఒక షార్ట్ తీస్తున్నారు, షూటింగ్ చూడటానికి నాగిరెడ్డి చక్రపాణి ఇద్దరు వచ్చారు. షార్ట్ తీయడం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. షార్ట్ అయిపోయినా కూడా అంత నిశ్శబ్దంగా ఉండకపోతే కొంచెం కేవీ గారికి బీపీ వచ్చేస్తుంది. ఆ రోజు అలాగే వచ్చింది. ప్రొడ్యూసర్స్ అన్న ఒక చిన్న కన్సర్న్ కానీ మొహమాటం కానీ లేకుండా, బ్రదర్ దిస్ ఈజ్ నాట్ అ ఫిష్ మార్కెట్, ఇఫ్ యూ వాంట్ టు టాక్ గో అవుట్ అండ్ టాక్ అని అరిచారు కేవీ రెడ్డి గారు. ఓ దర్శకుడు ప్రొడ్యూసర్స్ని అలా గద్దించడం ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పుడు జరుగుండదు. కేవీ రెడ్డి అలా అన్నా కూడా నిర్మాతలు భరించారు. ఏదో ఒకట్లే సినిమా ఆడితే అంతే చాలని వాళ్ళ ఆశ. అప్పటికి ఊరుకున్నా ఓ 20 పోయాక కేవీ రెడ్డి సినిమాలు ఫ్లాప్ అవుతుంటే అప్పుడు కసి తీర్చుకున్నారు. ఆయనకి ఇచ్చిన అన్ని ఫెసిలిటీస్ని కట్ చేసేసి అలా మొత్తానికి వాళ్ళు ఏదో జరిగిందనుకోండి. అయితే మొత్తానికి ఇంతకీ చెప్పొచ్చేది అంటే పాతాళ భైరవి రెడీ అయ్యి 1951 మార్చిలో రిలీజ్ అనుకున్నారు. విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి కూడా కాపీ పంపించారు. వాళ్ళ ఆఫీస్లో పాతాళ భైరవి సినిమా ప్రివ్యూ వేస్తే కొంతమంది ఆ విజయవాడలో ఉన్న ప్రముఖులు కొంతమంది సినిమా చూసి అబ్బే పెద్ద గొప్పగా ఏం లేదు అని పెదవి విరిచారు. హార్డ్లీ ఓ 3-4 వీక్స్ ఏమన్నా ఆడుతుందేమో అన్నారు. అంటే ఇంత పెట్టుబడి వేస్టే కదా. ఇప్పుడంటే 1 ఆడినా కూడాను అబ్బో సూపర్ డూపర్ హిట్, అసలు బ్లాక్ బస్టర్ కలెక్షన్లు అని చెప్పుకునేవాళ్ళు. కానీ అప్పుడు 3-4 వారాల పిక్చర్ అంటే జస్ట్ అసలు బిలో యావరేజ్ అనమాట. ఒక్కొక్క సినిమా ఏళ్ళు పూళ్ళు ఆడేది ఒకే థియేటర్లో. అలాగా నెక్స్ట్ రోజు అదే న్యూస్ మద్రాసులో ఉన్న నాగిరెడ్డి చక్రపాణిలకి ఆ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి మరీ చెప్పాడు. దాంతో వాళ్ళొక్కసారి షాక్, ఇంకా దిగాలు పడి కూర్చున్నారు. అదే టైంకి కేవీ విజయ ఆఫీస్కి వచ్చారు. వీళ్ళని చూసి ఏం బ్రదర్ ఏమైంది అని అడిగారు. చక్రపాణి గారు ఇది సంగతి అని చెప్పేశారు. పాతాళ భైరవి ఫెయిల్ అయితే ఇంకో సినిమా తీయడం అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా. ఇది వినగానే కేవీ రెడ్డికి పట్టరానంత కోపం వచ్చేసింది. వెంటనే విజయవాడకు ఫోన్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని తిట్టిపోశారు. అసలు నన్ను అడగకుండా షో ఎందుకు వేసావు? మీ కాంప్లిమెంటరీ గాళ్ళ కోసం నేను సినిమా తీశానా? టికెట్ కొని సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడి కోసం తీశాను. సినిమా రిలీజ్ అయ్యాక జనం ఏమన్నారో అది చెప్పు చాలు, వీళ్ళవి కాదు నాకు కావాల్సింది అని తిట్టారు. సాయంత్రం మూవీ రిలీజ్ అయింది. ఇనీషియల్గా యావరేజ్ స్టాక్ వచ్చింది, బట్ క్రమంగా పుంజుకుంది, బ్రహ్మాండంగా ఆడింది. సినిమా 6-7 వారాలు ఆడేటప్పటికి నిర్మాతలు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అయినా కూడా నెక్స్ట్ మూవీ కేవీ దర్శకత్వంలో రాలేదు. దానికి 2 కారణాలు. నిజానికి నాగిరెడ్డి చక్రపాణి ఇద్దరు కలిసి సినిమాలు తీసినా కూడా ఇద్దరి మెంటాలిటీస్లో చాలా తేడా ఉంది. నాగిరెడ్డి అందరినీ కలుపుకుపోయే లౌక్యం ఉన్న ఆయన, చక్రపాణిది పెడసరంగా మాట్లాడే స్వభావం. అందుకే విజయ క్యాంపులో 2 క్యాంపులు సబ్ క్యాంపులు కనపడతాయి. చక్రపాణి, ఎల్వి ప్రసాద్ ఒక టీము, కేవీ రెడ్డి, పింగళి ఇంకో టీం. వీళ్ళ మధ్య కోఆర్డినేటింగ్ చేసే బాధ్యత నాగిరెడ్డిది. పాతాళ భైరవి హిట్ అయిన తర్వాత నాగిరెడ్డి కేవీ గారి దగ్గరకు వచ్చి, బ్రదర్ నెక్స్ట్ పిక్చర్ ప్లాన్ చెయ్యి, ఇదిగో బ్లాంక్ చెక్ అన్నారు. అన్న కూడా కేవీ రెడ్డి గారు ఏమెగిరి అంతేలా, లేదు వంతు ప్రకారం ఇప్పుడు నేను వాహినికి పనిచేయాలి, ప్రస్తుతం బిఎన్ మల్లీశ్వరి తీశాడు, తర్వాత అది నెక్స్ట్ నేనే డైరెక్ట్ చేయాలి. అందులో చిన్న ఫైనాన్షియల్ యాంగిల్ ఉంది. ఏంటంటే విజయ వాళ్ళకి తీస్తే మంత్లీ ఇంత శాలరీ అని ఇస్తారు, అదే వాహినికి తీస్తే ఆయన కంపెనీ డైరెక్టర్లలో ఒకడు కాబట్టి నెల జీతము ప్లస్ లాభాల్లో వాటా కూడా వస్తుంది. అందుకని వాహినికి పెద్ద మనుషులు మూవీ తీయడానికే కేవీ రెడ్డి ప్రిఫర్ చేశారు. దాంతో నాగిరెడ్డి గారికి ఒళ్ళు మండింది. పైగా చక్రపాణి కేవీతో వేగడం కంటే ఎల్వి ప్రసాద్ని పెట్టుకునేదని ఒక సోషల్ మూవీ తీద్దాం అనడం వల్ల 1952లో పాతాళ భైరవి తర్వాత ఎల్వి ప్రసాద్తో పెళ్లి చేసి చూడని ఒక సాంఘిక సినిమా తీశారు, ఫుల్ లెంత్ కామెడీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ. అది హిట్ అవ్వడంతో చక్రపాణికి ధైర్యం వచ్చింది. కేవీ రెడ్డి మార్క్ జానపదం కూడా చూసి తడక చూపిద్దాం అనుకుని చంద్రహారం అని ఒకటి ప్లాన్ చేశారు. పాతాళ భైరవికి అసిస్టెంట్గా ఉన్న కమలాకర్ కామేశ్వరరావుకి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు. పాటల పుస్తకం దగ్గర నుంచి అన్ని కలర్లు వేసి మంచి అట్టహాసం చేశారు. సినిమా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. అది 1954 నాటి ముచ్చట. ఇదే టైంలో కేవీ రెడ్డి వాహిని కోసం తీసిన పెద్ద మనుషులు హిట్ అయింది. సోషల్ మూవీస్ కూడా తీయగలను అని కేవీ రెడ్డి చాటు చెప్పారు. ఈలోపు అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు పార్ట్నర్స్గా అన్నపూర్ణ ఫిలిం స్టార్ట్ అయింది. ఫస్ట్ మూవీకి డైరెక్టర్గా భరణి పిక్చర్స్ రామకృష్ణ గారు అనుకున్నారు. ఆయన అడ్వాన్స్ తీసుకొని కూడా తర్వాత ఏవో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల చేయలేకపోతున్నానని చెప్పి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చారు. అప్పుడు బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన 100,000 రూపాయలు అడిగారు. అమ్మ బాబాయ్ అనుకొని పుల్లయ్య గారిని అడిగారు. ఆయన సరేనన్నారు, కానీ ప్రయర్ కమిట్మెంట్స్ వల్ల ఒక 4 మూవీస్ తర్వాత ఎప్పుడో నేను చేయాల్సి వస్తుంది అన్నారు. అబ్బో 4 మూవీస్ అంటే ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది అనుకుని సరేలే అని ఊరుకున్నారు. ఇంతలోపు కేవీ రెడ్డి గారు బయట పిక్చర్స్ చేయడానికి రెడీ అవుతున్నారు అని ఒక కబురు వెళ్ళింది. వెళ్ళి అడిగారు, వేరే సినిమా తీస్తున్నాను మరి మీరు ఆగలరా అంటే, మీకోసం ఏళ్ళు పుళ్ళైనా మేము ఆగుతాము అన్నారు. విజయ వాహిని నుంచి బయటకు వచ్చి కేవీ రెడ్డి చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది కదా, తప్పకుండా ఫెచింగ్ ఉంటుంది అని వాళ్ళ ఆశ. అలా తయారైందే దొంగరాముడు. ఇక కేవీ రెడ్డి బయట మూవీ ఒప్పుకున్నాడని వినంగానే నాగిరెడ్డికి కోపం వచ్చేసింది. వాహిని అంటే సరే అది మనదే కదా అన్న ఒక ఫీలింగ్ కానీ మరీ బయట సినిమాలు కూడా చేస్తున్నారా అని. మధ్యలో ఇంకో ఆయనతో గొడవ కూడా వచ్చి పడింది. పిఎస్ రెడ్డి అని ఆయన ఈ విజయ ప్రొడక్షన్స్లో పార్ట్నరు, ఆయనకి ఒకసారి నాగిరెడ్డి గారి మీద కోపం వచ్చి, విజయాల్లో నీ షేర్లు మాకైనా ఇచ్చే లేదా మా షేర్లు నువ్వైనా కొనుక్కో, నా వల్లగా అది చెరా అని అన్నారు, ఒక నోటీస్ పంపించారు. ఇదంతా కేవీ రెడ్డే వెనక నుంచి చేయిస్తున్నాడని నాగిరెడ్డికి అనుమానం. చివరికి పెద్ద మనుషులు షూటింగ్కి వాహిని స్టూడియో ఇవ్వడానికి కూడా ఒప్పుకోలే నాగిరెడ్డి. పరిస్థితులు కనుక ఇలాగే కొనసాగితే ఇంకెంత దూరం పోతుందో అనుకుని నాగిరెడ్డి అన్న బిఎన్ రెడ్డి గారు, కాజా వెంకటరామయ్య గారు కేవీ రెడ్డికి విజయవాడకి మధ్య ఒక చిన్న సంధి కుదిర్చారు. అలా కేవీ రెడ్డి, విజయ కలిసి మళ్ళీ ఇంకో సినిమా తీయాలని ఒప్పందం. దాన్ని దొంగరాముడి తర్వాత నేను ఒప్పుకుంటాను అన్నారు కేవీ రెడ్డి. ఆ రాజీ ఫలితంగా రూపుదిద్దుకున్నది మాయాబజార్. 1951లో పాతాళ భైరవి రిలీజ్ అయితే 4 ఇయర్స్ మనస్పర్ధల తర్వాత 1955లో మాయాబజార్కి అంకురార్పణ జరిగింది. ఇక తర్వాత బాబాయ్ ఏంటో చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను, ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. మిగతావి తర్వాత చెప్తా. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. My media.
the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో నిన్న మాయాబజార్ రిలీజ్ డేట్ సందర్భంగా ఇవాళ మూవీ స్పెషల్ మనం ఎటు మాట్లాడుకుంటాం కాబట్టి నేను మాయాబజార్ గురించి చెప్తున్నాను. నాలుగేళ్ల తర్వాత ప్యాచప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎందుకు తీద్దాం అనుకున్నారు? అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మూకీ సినిమాగా 1925లో బాబురావు పెయింటర్ మాయాబజార్ ఉరఫ్ సురేఖ హరణ్ అనే పేరుతో ఒక సినిమా తీశారు. టాకీలో వచ్చిన తర్వాత 1932లో హిందీలో ఇదే పేరుతో రిలీజ్ అయింది. ఆ తర్వాత చాలా వర్షన్స్ వచ్చినాయి అనుకోండి, బట్ 1935లో ఆర్ పద్మనాభం అనే ఆయన తమిళ్లో మాయాబజార్ ఉరఫ్ వత్సల కళ్యాణం అనే పేరుతో సినిమా తీశారు. నెక్స్ట్ ఇయర్ అంటే 1936లో తెలుగులో మాయాబజార్ సినిమా తయారైంది. పివి దాస్ గారు తీశారు, శాంతకుమారి హీరోయిన్ అంటే శశిరేఖ క్యారెక్టరు. ఆ తర్వాత మాయాబజార్ హిందీ మరాఠీ భాషల్లో వచ్చినా కూడా తెలుగులో ఇంక మళ్ళీ రాలా, మనమే తీస్తే బాగుంటుంది అని వీళ్ళు అనుకున్నారు. దొంగరాముడు సినిమా అయిపోయిన తర్వాత కేవీ రెడ్డి గారు మాయాబజార్ మీద వర్క్ స్టార్ట్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్, ప్రతిష్టాత్మకమైన సినిమాగా రూపొందించాలన్న తపన, అంటే ప్యాచప్ తర్వాత వచ్చే మూవీ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి అన్న ఒక ఫీల్ తోటి పింగళి గారి చేత స్క్రిప్ట్ రాయించారు. బోలెడన్ని పాత్రలు, హేమహేమిలైన నటీనటులు, అందరికీ ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. ఎవరో అలా వచ్చిపోయినట్టు బ్రహ్మోత్సవం సినిమాలో చూడటానికి ఎంతమంది క్యారెక్టర్లు ఉంటారు, స్క్రీన్ అంతా నిండిపోతుంది కానీ ఎవరికి డైలాగులు లేకుండా ఉన్నట్టు కాకుండా కొంచెం అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఉండాలి అన్న ఉద్దేశంతో స్క్రిప్ట్ రాసుకోవడానికి ఏడాది పట్టిందంటే అర్థం చేసుకోండి. స్క్రిప్ట్ రాసుకోవడానికి ఏడాది పట్టింది. ఒక్కో పాత్రకి ఒక్కో రకంగా ఆహార్యం, తర్వాత స్కెచెస్ అన్నీ తయారు చేసుకుని ప్రీ ప్రొడక్షన్కి. కృష్ణుడి వేషానికి అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో హాఫ్ కిరీటమే ఉంటుంది, హాఫ్ క్రౌను, పక్కన నెమలీకలు. అది వీధి భాగవతుల కాలం నుంచి వస్తున్న పద్ధతి. కేవీ రెడ్డి గారు అది మార్చేశారు, ఫుల్ క్రౌన్ పెట్టించి పైన నెమలీకలు గుత్తి పెట్టారు. ఎందుకంటే ఎన్టీ రామారావు చేత కృష్ణుడి వేషం వేయిద్దామని అనుకున్న తర్వాత ఈ లోపున ఒక మూవీ రిలీజ్ అయింది, ఘంటసాల గారి సొంత సినిమా సొంత ఊరు. అందులో ఒక అంతర్నాటకంలో రామారావు కృష్ణుడి వేషం వేస్తే జనాలు ఈలలు గోలలు వేసి అసలు ఓ అసలు హడావిడి హడావిడి చేశారంట. అందుకని మోడల్ మార్చేసినట్టున్నారు. అలాగే ఘటోత్కచుడు, ఇదివరకు సినిమాల్లో భయంకరంగా కనపడేవాడు ఘటోత్కచుడు, రాక్షసుడు కదా అని వాళ్ళ ఉద్దేశం. ఈ సినిమాలో ఘటోత్కచుడు ఎంత గ్లామరస్గా కనపడతాడో చూడండి. మాయాబజార్ థీమ్ ఏంటి? అండర్ కరెంట్గా అభిమన్యుడి పెళ్ళి. అయినా అతని తండ్రి కూడా పెళ్ళికి హాజరైనట్టు ఎక్కడ చూపించారు. తండ్రి, పెద్ద తండ్రి, బాబాయి ఎవరూ లేకుండా పెళ్ళైపోతుంది. కానీ ఆ లోపం మనకి ఎక్కడ కనపడనీయకుండా తీశారు సినిమాని. పాండవులని చూపించనక్కర్లేకుండానే కథను లాగించవచ్చు అని మనకు అర్థమవుతుంది. 1936 నాటి మాయాబజార్లోనే ఇలా ఉందా, వీళ్ళు ఏమైనా మార్పులు చేశారా అనే డౌటు నాకు వచ్చింది. బట్ ఆ సినిమా గురించి ఎక్కడా నాకైతే ఆ తర్వాత ఇంకా అంతకు మించి డీటెయిల్స్ ఏం కనపడలేదు. ఈ ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయి కొంచెం పర్వాలేదు షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుండగా నిర్మాతలకి సందేహాలు వచ్చినాయి. పెద్ద సెట్టింగులు, హెవీ స్టార్ క్యాస్టు, కేవీ రెడ్డి హంగామా చూస్తుంటే సినిమా ఎక్కడికి తేలుతుందో అన్న భయం పట్టుకుంది. మామూలు సినిమా 10-12 లక్షల్లో అయిపోతుంది, ఇది చూస్తుంటే 25-30 లక్షలు దాటేట్టుంది. ఇంత చేసి సినిమా ఒకవేళ ఫట్ అంటే? అలా అని సినిమా తీయమని అంటే కేవీ రెడ్డితో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఎలా? కాస్త ఆలోచించి ప్రస్తుతానికి ఆపండి, త్రాసంగ తర్వాత చెప్తామని ప్రొడక్షన్ మేనేజర్ చేత కబురు పెట్టించారు నిర్మాతలు. ఈ వార్త విని కేవీ రెడ్డికి షాక్. ఎంత మనసు పెట్టి తయారు చేసుకున్న ప్రాజెక్టు ఈ దశలో ఇట్లా అబార్ట్ అయిపోవడం ఎట్లాగా అని బాధ కలిగించింది. జబ్బు పడ్డట్టు అయిపోయారు. మాయాబజార్ అయిపోయినట్టు ఇండస్ట్రీలో న్యూస్ చక్కర్లు కొట్టినాయి, గాసిప్స్. మాయాబజార్ సినిమాకి కేవీ మొత్తం సిద్ధం చేసుకున్నారు, కానీ నాగిరెడ్డి చక్రపాణి వెనకం చేస్తున్నారు. ఈ విషయం తెలియంగానే ఇండస్ట్రీ పెద్దలు ముందుకొచ్చారు. ఏవిఎం చెట్టిఆర్ గారి నుంచి ఆఫర్, కేవీ రెడ్డితో చెప్పండి మాయాబజార్ మనకి తీయమనండి, అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తాను, నా స్టూడియోలో తీయాలన్న షరతు కూడా ఏం లేదు, ఖర్చు విషయంలో నా ప్రమేయం ఏమీ ఉండదు, ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను అని. సుందర్లాల్ మెహతా అని డిస్ట్రిబ్యూటర్, ఆయన దగ్గర నుంచి ఇంకో ఆఫర్, ఇంకో ఇద్దరు తమిళ్ ప్రొడ్యూసర్స్ నుంచి కూడా అలాంటి ప్రపోజల్స్ వచ్చినాయి. అందరికీ ఒకటే సమాధానం చెప్పింది ఏంటంటే, కేవీ రెడ్డి గారు ఒప్పందం ప్రకారం విజయ వాళ్ళకే చేస్తాను, కోట్లు ఇచ్చినా వేరే వాళ్ళకి చెయ్యను అని. అది కేవీ రెడ్డి గారి నిబద్ధత. సినిమా తీసే ప్రతిభ ఉండడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండడం మరో ఎత్తు. ఇవన్నీ వింటున్నా కూడా నాగిరెడ్డి చక్రపాణిలో అసలు చలనం లేదు. ఇంత భారీగా సినిమా తీయడం అవసరమా అన్న డైలమాలోనే ఉన్నారు వాళ్ళు. మరి ఈ చిక్కుముడి ఎట్లా వీడుతుంది? అక్కినేని నాగేశ్వరరావు గారి ద్వారా చిక్కుముడి వీడింది. కేవీ నాగేశ్వరరావు గారు సొంత సినిమా దొంగరాముడు హిట్ చేసి పెట్టారు కదా, ఇంత ఫీజు అన్న ఒక రూల్ ఏం పెట్టలేదు, ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను అన్నారు. అలాంటి కేవీ పడుతున్నటువంటి మనోవ్యధాన్ని గమనించి అక్కినేని వారు విజయవాడని కదిలేసి ఒకసారి చూద్దామని ఒక చిన్న ఒక ట్రంప్ కార్డ్ వేశారు. మాయాబజార్ అభిమన్యుడి వేషానికి నాగేశ్వరరావు అనుకున్నారు కదా, ఆ సందర్భం పెట్టుకుని నాగేశ్వరరావు విజయవాడ దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను అభిమన్యుడిగా వేయమని చెప్పారు, బాగుంది, చాలా నెలలు గడిచిన సినిమా ఏమో అసలు ఒక ముందరికి వెళ్ళట్లేదు, ఈలోగా ఒక తమిళ ప్రొడ్యూసర్ వచ్చి మాయాబజార్ తీస్తానని నన్ను అభిమన్యుడిగా వేయమని అడిగారు, మిమ్మల్ని మాట అడిగి చెప్తానని అతనికి చెప్పాను, ఏం చెప్పమంటారు అని. నాగిరెడ్డి చక్రపాణికి ఏం చేయాలో తోచల, ఒక్క 4 రోజులు వెయిట్ చేయని నాగేశ్వరరావుకి చెప్పి వీళ్ళు ఆలోచనలో పడ్డారు. థీమ్ బాగుంటుందనే కదా వాళ్ళంతా మాయాబజార్ కోసం ఎగబడుతున్నారు, మరి ఎందుకు మనం ఇంకా ఆలస్యం చేస్తే మన స్టార్స్ కూడా చేజారిపోవచ్చు కదా, ఏదో డిసైడ్ చేసుకోవాలి. కానీ ఖర్చు మాట ఏంటి, తట్టుకోగలమా, పంతానికి పోయి సినిమా తీస్తే మునుగుతామేమో అని ఒక మధ్యవర్తిని పిలిపించి కేవీ రెడ్డి దగ్గరికి వెళ్ళి సినిమా మొత్తం ఎంత అవుతుందో మాకు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పు అని చెప్పించారు. కేవీ రెడ్డి టెక్నీషియన్లు అందరినీ కూర్చోబెట్టుకుని కరెక్ట్గా లెక్కేశారు. ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేసిన ఘనమైన ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఆయనకి, సో అందుకని మొత్తం అన్నీ లెక్కేశాక ఇదిగో ఇది ఖర్చు, దీనికన్నా ఒక్క 90 పైసా ఖర్చు అయినా కూడా నేను నా చేతిలోంచి పెట్టుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ లెక్కలు చూసి నిర్మాతలు ఖర్చుకి సిద్ధపడ్డ తర్వాత మళ్ళీ మాయాబజార్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అలా తయారైన సినిమా పూర్తయి 1957 నాటికి రిలీజ్ అయింది. మరి అది హిట్టా ఫ్లాపా అన్నది మీకు తెలుసు నాకు తెలుసు. సినిమా తీస్తున్నప్పుడు కూడా కేవీ రెడ్డికి నిర్మాతలకి మధ్య ఎంత డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, కానీ కేవీ రెడ్డి అన్నీ ఓర్చుకున్నారు కాబట్టే మనకి ఇట్లాంటి ఒక నాస్టాల్జిక్ మూవీ వచ్చింది, ఇండియన్ మూవీస్లో టాప్ 1లో ఉన్నది. భారతం ప్రకారం అభిమన్యుడి భార్య ఉత్తర, వాళ్ళ కొడుకు పరీక్షిత్. ఈ శశిరేఖ గురించి, ఆవిడ పిల్లల గురించి అసలు ఏమి ఉండదు. భారతంలో పాత్రలతో ఈ సినిమా కథను నడిపించిన పూర్తిగా ఆ టోటల్ అదే దాని మీద అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు స్టిక్ అవ్వాల. బలరాముడు, కృష్ణుడు అన్నదమ్ములు, వాళ్ళ చెల్లెలు సుభద్ర, బలరాముడి భార్య రేవతి, కూతురు శశిరేఖ, కృష్ణుడి భార్య రుక్మిణి. కథకి అవసరం లేదు కాబట్టి సత్యభామని చూపించలేదు. శశిరేఖ పుట్టినరోజు పండక్కి సుభద్ర తన కొడుకు అభిమన్యుని వెంట పెట్టుకుని రావడం, అసలు ఇన్ని పాత్రలు ప్రేక్షకుడికి ఇంట్రడ్యూస్ చేయడం ఎలా అన్నది ఒక పెద్ద ఛాలెంజ్. సింపుల్గా పుట్టినరోజు ఫంక్షన్లో ఒక పాట పెట్టేశారు శశిరేఖను ఉద్దేశించి. ఆ పాట, నీ తల్లి రేవతీదేవి, ఇదిగో నీ బావ అభిమన్యుడు, ఇలా అలా పాడుతూనే మొత్తం పాత్ర స్వభావాలు కూడా మనకు చెప్పారు. అడుగకే వరములుడు బలరామదేవులే జనకులై అని, కథకి మూలం అదే కదా, బలరామదేవుల వరాలే కదా, ఆయన ఇద్దరికి వరాలు ఇస్తాడు, వరం ఒకటే కూతురు శశిరేఖనిచ్చి పెళ్లి చేస్తారని. వేరే వేరే సిచ్యువేషన్స్లో వేరే వేరే జనాలకి ఇస్తాడనుకోండి. ఫస్ట్ వారం వల్ల కథ సుఖాంతం కాబోయి రెండో వారం వల్ల మలుపు తిరగడం. మొదటి వారం చెల్లెలు సుభద్రకి, రెండో దుర్యోధనుడికి. రెండింటిలో పేరెంట్స్కి మాట ఇవ్వడమే తప్ప పెళ్లి కొడుకుల చేతిలో కూతురు చేయి పెట్టి ప్రామిస్ చేయడం లాంటివే ఉండవు. అందుకని ఆ మాటలు చివరికి గట్టున పెట్టినా ఔచిత్య భంగం కలగదు. మొదటి వారం ఇచ్చిన సందర్భం ఏంటంటే అభిమన్యుడు ప్రతాపం చూసి ముచ్చట పడి అల్లుని చేసుకుంటానని చెల్లెలకు చెప్పడం, అది పిల్లలు చిన్నప్పటి ముచ్చట. వాడు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి పాండవులు తమ విభవాన్ని కోల్పోతారు. కౌరవుల్ని దండిద్దామని వచ్చిన బలరాముడు వాళ్ళ ఉచ్చులో పడి దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ్ కుమారుడికి తన కూతుర్ని ఇస్తానని చెప్పి రెండో వారం ఇస్తాడు. దాంతో గొడవలు. సుభద్ర పుట్టింటి నుంచి బయటకు వచ్చేస్తుంది. కృష్ణుడి పిల్లాని వల్ల ఘటోద్గజుడి దగ్గరకు చేరుతుంది. ఘటోద్గజుడు కృష్ణుడి గైడెన్స్లో శశిరేఖను ఎత్తుకొచ్చి అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో ఇంత సింపుల్ కథ అయితే కనుక మాయాబజార్ తీయాల్సిన అవసరం లేదు, అండర్ కరెంట్ స్టోరీ తెలిసిపోతుంది. శశిరేఖ కూడా సుముఖమే కాబట్టి పెళ్లి విషయంలో మలుపులకు కూడా ఆస్కారం లేదు. మరి కథలో డ్రామా పుట్టాలంటే ఏం చేయాలి, నీతి చెప్పాలంటే ఎలా, పిల్లలు పెళ్లి జరగడమే కాదు, పెద్దలకు కూడా కనువిప్పు కావాలి, అప్పుడే ఆ కథ కూడా లక్ష్యం నెరవేరుతుంది. ఐ మీన్ ఇప్పుడు ఫైనల్గా క్లైమాక్స్లో కూడా చూడండి, విలన్స్కి శిక్ష పడింది అనుకోండి, అప్పుడే కదా కొంచెం వాళ్ళకు కూడా ఒక ఇదిగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఒక సీన్ని క్రియేట్ చేసుకోవాలి. అలా చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి ఒక ఆణిముత్యాన్ని తీయాలి. సమయాభావం వల్ల ఇవాళకి ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి సోమవారం రోజు ఎటు మనమేమో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సీరియస్ వి మాట్లాడుకోము, కరోనా తప్ప ఇంకోటి లేదు లాక్డౌన్ వల్ల. కాబట్టి మాయాబజార్కి సంబంధించి మరిన్ని విశేషాలు నేను సోమవారం ఖచ్చితంగా చెప్తాను. యాక్చువల్గా అయితే ఇవాళ చెప్పుకోవాలి, బట్ ఎందుకంటే నిన్ననే అయిపోయింది ఇవాళ మన టాపిక్ కాబట్టి. కానీ అంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అంతా ఒకేసారి ఏదో ఏకరువు పెట్టే కన్నా చక్కగా ఆడుతూ పాడుతూ చెప్పుకోవడం బెస్ట్ కదా. అయినా మంచి సినిమా గురించి చెప్పుకోవడానికి ఒక మంచి ముహూర్తం అక్కర్లా, ఏ రోజైనా చెప్పుకోవచ్చు, రైట్? సో సీ యూ ఆన్ మండే. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే ఎట్ హోమ్. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వీకెండ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
కమ్మని సొగసు కోర మారిన వలపు కమ్మని సొగసు కోరిన వలపు కలిగించునులే కైపు కమ్మని సొగసు కోరిన వలపు కలిగించునులే కైపు నీవు నేను ఒకటవుతాము నీవు నేను ఒకటవుతాము నేడు కాదే నిరేపు నేడు కాదే నిరేపు నా మనసంతా తీసుకో అది ఏమైనాను చేసుకో రంగేణివై శృంగారముతో రంగేణివై శృంగారముతో రాత్రి కలలో కలుసుకో నా మనసంతా తీసుకో అది ఏమైనాను చేసుకో
నీ తోటే ఉంటాను బతికే నిదరుందా, కాలమే కదిలిందా, సొగసరి బావా గడసరి బావా, సొగసరి బావా గడసరి బావా, నీ తోటే ఉంటాను శేషగిరి బావా, నీ మాట వింటాను మాటకరి బావా. సొగసరి బావా గడసరి బావా, సొగసరి బావా గడసరి బావా, నీ తోటే ఉంటాను శేషగిరి బావా, నీ మాట వింటాను మాటకరి బావా. సొగసరి బావా గడసరి బావా, సొగసరి బావా గడసరి బావా, నీ తోటే ఉంటాను శేషగిరి బావా, నీ మాట వింటాను మాటకరి కోరిక తీర పరంపిన కానుకలే.